ఓం శాంతి మహామంత్రం ఎలాంటిదంటే, ఇది మాట్లాడుతూనే ఓం శాంతి అంటూనే శాంతి స్వరూపంలో స్థితం కాగలం. ఈరోజు నా క్లాసు అది కూడా విశేషమైనటువంటి క్లాసు. ఈ విషయాన్ని తీసుకొని ఏ విధంగా మనం ఆలోచన అనేది సకారాత్మకంగా చేయొచ్చు, ఎప్పుడు సకారాత్మక చింతనలో ఉంటామో పాజిటివ్గా, అప్పుడు స్వతహాగానే మనం శాంతి స్థితిలో స్థితం కాగలం. కాబట్టి ఈరోజు ఈ విశేషమైనటువంటి క్లాస్ పైన మనందరూ ఆలోచిస్తాము. నా గుర్తొస్తోంది ఒక చిన్న కథ, చిన్నప్పుడు నేను చదువుకున్నాను. మీరు చాలామంది ఈ కథ చదివి ఉండొచ్చు, విని ఉండొచ్చు. ఈ పద్ధతిలో ఉంది కథ. నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, పల్లెలో ఉండేవాళ్ళు. వాళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఒకరోజు మాట్లాడుతూ నలుగురు కలిసి, ఇప్పుడు ఈ ఊర్లో ముందుకెళ్లడానికి డబ్బు సంపాదించడానికి సాధనాలు లేవు, మనమంతా బయటికి వెళ్దాం, ఊరు దాటి టౌన్కి వెళ్లి ఇప్పుడు మనం డబ్బులు బాగా సంపాదిస్తాం, ఏదో ఒక కళ ఆధారంగా జీవిస్తాం టౌన్లో, అప్పుడు మనం ఉన్నతి కావచ్చు అని ఆలోచన చేశారు. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడే కలుద్దాం అనుకుని వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు. ఒక సంవత్సరం తర్వాత మరి అదే పల్లెకు వచ్చి నలుగురు కలిశారు. చాలా ఆనందమైంది ఒక సంవత్సరం తర్వాత పాత స్నేహితులు కలిసినందుకు. ఒకరికొకరు తమ అనుభవాలంతా వినిపించుకున్నారు. నడుస్తూ నడుస్తూ దారిలో నడుస్తూ ఉంటే దారిలో ఎముకలు, జంతువు యొక్క ఎముకలు కనబడ్డాయి. ఒక ఫ్రెండ్కు, నేను ఈ జంతువు యొక్క ఎముకలంతా నేను కలిపి ఒక షేప్ ఇవ్వగలను అని చెప్పాడు. ఎక్కడంటే అక్కడ చిల్లా చెదరగా పడినటువంటి వాటినంతా నేను మంత్రం నేర్చుకున్నాను. తన కళను ఉపయోగించాడు, ఎముకలంతా ప్రోగు చేశాడు, ఒక రూపం వచ్చింది పశువు యొక్క ఆకారం. ఇంకొకరు చెప్పారు, నేను ఎలాంటి విద్య నేర్చుకున్నాను అంటే, ఇప్పుడు నేను ఈ ఎముకల మధ్యలో మాంసాన్ని నింపగలను మంత్రం ద్వారా అని చెప్పాడు. ఆ కళ ఉపయోగించాడు, తర్వాత అప్లై చేశాడు, చూస్తే ఒక షేర్ రూపం వచ్చింది, షేర్ సింహం యొక్క రూపము, దాంట్లో ప్రాణం లేదు. అంటే నిర్జీవ దేహం అది. మూడో వాళ్ళు చెప్పారు, నేను ఎలాంటి విద్య నేర్చుకున్నాను అంటే, నేను ప్రాణాన్ని పోయగలను అలాంటి మంత్రం నేర్చుకున్నాను. నాలుగో వాడు చెప్పాడు, అరే భాయ్ మీరు యోచన చేయండి, ముగ్గురు టెస్ట్ చేశారు, వాళ్ళ వాళ్ళ కళలనంతా కరెక్ట్ గా సరిపోయింది అన్నారు. నాలుగో వ్యక్తి అన్నారు, లేదు యోచన చేయండి, మీ ప్రాణం అనేది మీరు దాంట్లో ఇచ్చారు అంటే ఏమవుతుంది, మనల్ని తినేస్తుంది, అది హింసా ప్రాణి, ఆలోచన చేసి పని చేయండి. చాలా నశాలో ఉన్నాడు మూడో ఫ్రెండ్, ఎప్పుడెప్పుడు ప్రాణం పోస్తే టెస్ట్ చేస్తున్నా నా మంత్రాన్ని నా కళను అని. మీరు టెస్ట్ చేసే ముందర నన్ను కొంచెం దూరం పంపివ్వండి, నేను దూరం వెళ్ళిపోతాను, నేను చెట్టు ఎక్కి కూర్చుంటాను అని చెప్పేసి నాలుగో వ్యక్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంకా మూడవ వ్యక్తి తన మంత్రాన్ని ఉపయోగించాడు, ప్రాణం పోశాడు, ప్రాణంతో లేచింది సింహము. తర్వాత ఏమైంది చెప్పండి, ఏమైంటుంది కథ? తినేసింది ముగ్గురిని చంపేసి తినేసింది. నాలుగో వ్యక్తి బ్రతికిపోయాడు. ఏమి శిక్షణ ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు? ఇది ఈ శిక్షణ యొక్క అనురూపిది. అంటే తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏ కార్యమైనా చెయ్యండి, మంచి రీతిలో యోచన చేసి చెయ్యండి. దాని పరిణామం ఎలా ఉంటుంది? ఏ పని చేసినా అది బుద్ధిలో ఉంచుకొని చెయ్యండి. అప్పుడు జీవితంలో మనము సఫలత పొందుతా ముందుకెళ్లే వీలవుతుంది. ఈ ముగ్గురు కళను టెస్ట్ చేశారు, కానీ ఏమవుతుంది లాస్ట్కి అనేది పర్యవసానాన్ని యోచన చేయలేదు, చేసేసారంతే. కాబట్టి సకారాత్మక చింతన యొక్క కళ ఏమిటంటే, మనం యోచన చేస్తాము, సకారాత్మకంగా యోచన చేయాలి, వ్యవహారంలో సకారాత్మకత ఉండాలి, జత జతలో అంతిమ రిజల్ట్ దాన్ని కూడా బుద్ధిలో ఉంచుకొని కార్యం చెయ్యాలి. అప్పుడేమవుతుంది అంటే జీవితంలో ఎప్పుడు కూడా పశ్చాత్తాపం పడం, బాధపడే మాట ఉండదు. యోచన చేయకుండా కార్యం చేస్తే పశ్చాత్తాపం పడాల్సి పడుతుంది, బాధపడాల్సి పడుతుంది. కాబట్టి మంచి రీతిలో ఆలోచన చేసి అర్థం చేసుకుని మంచి రీతిలో కార్యం చేసినప్పుడు పశ్చాత్తాపం పడలేదు. జీవితంలో సదా ఖుషి ఉంటుంది, సుఖశాంతి ఉంటుంది. జీవితం అంటే ఇది అనేది అనుభవం అవుతుంది. ఈ సకారాత్మకంగా ఆలోచన చేసే కళ, మీరు యోగి శిబిరంలో ఉన్నారు కదా, శిబిరంలో ఫస్ట్ లెసన్ ఏమి, మీకు ఏం తెలియజేశారు, మనం ఎవరు, ఉదయం ఏం తెలియజేశారు, మనం ఎవరు అనే విషయం. మనం ఎవరు చెప్పండి, ఎవరు మనం, తెలుసు కదా. అయితే మనం శరీరంతో అయితే వేరే వేరు పరిచయం కామన్నది. ఎవరు మీరు? ఆత్మ. ఈ శరీరం దొరికింది. ఇప్పుడు ఆత్మ చింతన స్మృతిలో 2 నిమిషాలు ట్రాఫిక్ కంట్రోల్. ఇప్పుడు సంకల్పం లేకుండా బాబా మీద మనస్సు పెట్టండి, ఏకాగ్రం చేయండి. మనం పరంధామం గురించి విన్నాం కదా, ఆత్మ తెలుసు కదా. ఇప్పుడు పైన పెట్టండి బుద్ధిని. ఈరోజు ఉదయం క్లాసులో తెలియజేశారు, మనం ఆత్మ. శరీరంలో మన నివాస స్థానం ఏది, ఎక్కడ ఉన్నాం మనం ఆత్మ? బ్రుకుటి మధ్య. ఈ ఆత్మలో 3 ముఖ్యమైనటువంటి అంగాలున్నాయి. దీనికి రాజు ఆత్మ, శరీరానికి ఆత్మ రాజా. ఈ రాజు 3 ద్వారా, మనస్సు బుద్ధి సంస్కారం ద్వారా కార్యం చేస్తుంది. మనస్సు రాజు, ఈ రాజు యొక్క మంత్రి, ఆత్మకు మంత్రి. ఎంత ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉంటే, ఆజ్ఞాకారిగా మంత్రి, నిజాయితీగా ఉంటే అంత రాజు యొక్క కార్యం మంచిగా నడుస్తుంది. మనస్సు అనే మంత్రి కరెక్ట్ గా ఉంటే మరి మనం ఎలా ఫెయిత్ఫుల్ గా, ఆజ్ఞాకారిగా, వఫాదారీగా, నిజాయితీగా చేసుకోవాలి, అదే ఈ రోజు తెలియజేస్తాము. మరి చెప్తారు, మనస్సు చంచలము, పరిగెత్తుతూ ఉంటుంది, మేమేం అట్లా పోవాలి అనుకోలేము మనస్సును, కానీ రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. మనస్సు స్థిరమే కాదు, మనస్సు మంత్రి. 2వది బుద్ధి, సేనాధిపతి. బుద్ధి సేనాధిపతి, సైన్యానికి సేనాధిపతి ఉంటారు కదా. సేనాధిపతి ద్వారా రాజు తన కార్య వ్యవహారాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. మొత్తం సైన్యమంతా సేనాధిపతి ఆజ్ఞానుసారం నడుస్తుంది. కాబట్టి బుద్ధి అనేది రాజు ఆత్మకి సేనాధిపతి. మరి సంస్కారం అనేది సైనికుడు. మరి పాత సంస్కారాలు ఉన్నాయి కదా, అవంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి? మంత్రి, సేనాధిపతి యొక్క కంట్రోల్లో. మరి ఈ 2 నిజాయితీగా ఉన్నప్పుడే కదా కర్మేంద్రియాలు అనేటటువంటి వాటిని నడిపించడానికి వీలవుతుంది. మనస్సు చంచలము, నేను కోపం రావాలి అని కోరుకోను కానీ ఆటోమేటిక్ గా వస్తూ ఉంది, ఏం చేసేది అంటారు. ఎందుకంటే ఈ 5 కర్మేంద్రియాలనేది బయటకు కనబడేటివి. ఈ 3 సూక్ష్మమైనటువంటి కర్మేంద్రియ, మనస్సు బుద్ధి సంస్కారం అనేటటువంటి ఆత్మ యొక్క ఆర్డర్ ప్రకారంగా నడవడం లేదు. కాబట్టి మరి ఇంద్రియాలనే ప్రజలు ఎలా నడుచుకుంటారు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే పూర్తి అనుశాసనం ఉంటుందో మనస్సు బుద్ధి యొక్క సంస్కారం అనేది, అప్పుడు నడుచుకునే సక్రమంగా దానికి ఒక కథ ఉంది, మహిమ చేస్తారు. మనస్సులో ఓడిపోతే ఓడిపోయినట్లా, మనస్సు జయిస్తే జయించినట్లా, మనస్సు జీత్ జగత్ జీత్ మాయా జీత్ జగత్ జీత్ అని మనస్సుకు చెప్తారు. భగవద్గీతలో కూడా ఇదే తెలియజేస్తారు. మన్మనాభవ్, తన్మనాభవ్ ధన్మనాభవ్ కాదు, ఏ సంబంధ మనాభవ్ లేదు. మన్మనాభవ, మనస్సులో మననం చెయ్యాలి అని. మొత్తం విషయాలంతా మనసుకు సంబంధించింది. ఈరోజు విషయమే అది సకారాత్మక యోచన చేసే కళ. మరి మనస్సు యొక్క పని యోచన చేయడం. ఏ పద్ధతి ద్వారా ఆలోచన చేయాలి సకారాత్మక ఆలోచనలు, ఈరోజు చాలా మంచి విచారణ చేస్తాము. మనస్సు అనేది ఏదైతే ఉందో, ఈనాడు ప్రపంచం అట్లుంది, పరిస్థితులు అలా ఉంది, వాతావరణం అలా ఉంది అనుకుంటూ నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తున్నాం, పాజిటివ్ తక్కువ ఆలోచి, సకారాత్మక తక్కువ, నకారాత్మక ఆలోచనలు ఎక్కువయ్యాయి. మనస్సు అలల్లాగా ఎన్నో విషయాలు పనిచేస్తాయి, కళ్ళు రెప్పలు ఆడుతూ ఉంటాయి. మనస్సు ఈ విధంగా, మనస్సు కానీ, నోరు కానీ, చెవులు కానీ, ఏ ఏ పనులు ఎలా చేయాలి ఆ విధంగా చేయాలి, కానీ ఆ విధంగా కాదు. ఈ మనస్సు అనేది ఆలోచన చేయాలి కదా, దాంట్లో మనస్సు మంచిగానూ ఆలోచిస్తుంది, చెడుగానూ ఆలోచిస్తుంది. మరి మనస్సు ఏం పని చేయాలి? మంచి కదా ఆలోచన చేయాలి, ఆలోచన చెయ్యాలి, కానీ మంచి ఆలోచనలు. ఈ వర్తమాన సమయంలో చెడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంది. మరి నీళ్లున్నాయి కదా, నీళ్లలో రాయేస్తే ఏమవుతుంది? అలలు వ్యాపిస్తాయి. ఇప్పుడు కళ్ళు ఏదైనా వస్తువుని చూశాయి అంటే, చెవులు ఏదైనా విన్నాయి అంటే ఆలోచిస్తారు, ఏదైనా ముట్టుకోవడం, మనసులో సంకల్పాలు ఉత్పన్నమవుతాయి. కావచ్చు మంచి కావచ్చు, చెడు కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఈనాడు ఎక్కువ అలల ఉత్పన్నమవుతూ ఉండేదంతా నెగిటివ్. ఇప్పుడు ఈ చైర్ ఉంది, నాలుగు కళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. ఒకటి సరిగ్గా లేకుంటే ఏమవుతుంది? కింద పడతాము, కొంచెం అనుభవం అవుతూ ఉంటుంది మనకి, పడతామేమో అని. నార్మల్ గా ఉన్నప్పుడు మనకు చింత లేదు. అదేవిధంగా సకారాత్మక కళ అంటే మనం అన్ని విషయాల్లో స్మూత్ గా ఉండాలి. అప్పుడు మనం కష్టం అనేది అనుభవం చేసే వీలేదు. దానికోసమే ఇప్పుడు యోగము ద్వారా, జ్ఞానము ద్వారా నియమాలు కూడా ఏ విధంగా తెలియజేయబడ్డాయి అంటే, మన సంకల్పాలను కూడా నెగిటివ్ సమాప్తం చేసి పాజిటివ్ గా ఆలోచన చేసే విధానమే యోగం నేర్పిస్తుంది. ఈ మనస్సు అనేది, ఇదే విధంగా బుద్ధి. బుద్ధి పని ఏమి? నిర్ణయాలు తీసుకోవడం. మనస్సు యొక్క పని యోచన చేయడం, బుద్ధి యొక్క పని నిర్ణయం తీసుకోవడం. దానికి తక్కెడ చూపిస్తారు. జీవితంలో ఎన్నో అనుభవాలు అవుతాయి. చాలా సార్లు కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఇది చెయ్యాలా వద్దా, ఇది చేస్తే ఎలా, ఏము, ఇప్పుడు చేసేదా తర్వాత చేసేదా, ఈ దువిధలో చాలా మంది కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నది కన్ఫ్యూజన్ లో. కాబట్టి చాలా సార్లు అసఫలత అనేది, దుఃఖము అనేది, ఆ జీవితంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నట్టయితే కరెక్ట్ నిర్ణయం అది. దానికోసమే కరెక్ట్ నిర్ణయం తీసుకోవడానికే రాజయోగము జీవించే కళను మనకు నేర్పిస్తుంది. సమయం వచ్చినప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకోవడానికి ఈ రాజయోగమే మనకు చాలా సహాయం చేస్తుంది. మనస్సు, బుద్ధి, సంస్కారం మూడు వస్తువులు ఉన్నాయి కదా ఆత్మలో. ఇప్పుడు మనం సీడీ ప్లేయర్ లో శబ్దం వస్తూ ఉంటుంది. ముందు ఎలా ఉండేది? సీడీ ముందర గ్రామ్ ఫోన్ రికార్డ్ ఉండేది, మళ్ళీ టేప్ రికార్డ్ ఉంది, ఇప్పుడు సీడీ ప్లేయర్ వచ్చింది. ఈ విధంగా వన్ బై వన్, ముందంతా గ్రామ్ ఫోన్ రికార్డ్ గురించి వినిపిస్తూ ఉన్నారు. అప్పుడు ఎలా ఉండేది? చక్రం లాగా తిరుగుతూ, అంటే దాని పద్ధతే వేరుగా ఉండేది. ఈ సంస్కారం అనే దాన్ని కూడా ఎట్లా రికార్డ్ అవుతూ ఉంది, మన ఆత్మలో కూడా సంస్కారం అనే రికార్డ్ అనేది గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా, సిడి రికార్డ్ లాగా, ఏది రికార్డ్ చేస్తే అదే కదా దాంట్లో నిండి ఉంటుంది. అదే విధంగా సంస్కారంలో నిండి ఉంది. ఎక్కడైనా నిలబడిపోయింది అంటే ఏమవుతుంది, శబ్దం సరిగ్గా అనిపించదు, మధురంగా అనిపించదు, శబ్దం గట్టిగా వినపడుతుంది, అది సర్లేదు. అదే విధంగా జీవితంలో కూడా ఏమవుతుంది అంటే మనకు మాటి మాటికి జరిగిపోయినటువంటి విషయాలంతా గుర్తుకొస్తూ ఉంటాయి కదా. ఏదైనా ఖరాబ్ విషయాలు జరిగాయి ఒక వ్యక్తితో సరిగ్గా లేదు అంటే అదే మాటి మాటికి పాత విషయాలు మర్చిపోలేకపోతూ ఉంటారు. కాబట్టి ఈ కారణంగా చాలా కష్టం అనుభవం అవుతూ ఉంటుంది జీవితంలో. ఈ రాజయోగం అనేది ఈశ్వరీయ జ్ఞానం ద్వారా ఏ విధంగా మన సంస్కారాలను బిల్కుల్ స్మూత్ గా చేసుకోవచ్చు, అప్పుడు మంచి రికార్డ్ మనది. కాబట్టి మనకు వినడానికి చాలా స్మూత్ గా బాగా అనిపిస్తుంది, ఇంపుగా అనిపిస్తుంది. అదేవిధంగా సంస్కారం అనేది ఒక జీవితంలో భాగం. అది జీవించే కళ అంటే వాస్తవంగా ఈ మనస్సు బుద్ధి సంస్కారాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎలా అనేది కూడా, ఎలా వశం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి కూడా నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. సంస్కారాలను వశం చేసుకునే విధానం ఈరోజు, ఈనాడు మనుష్యులంతా జీవితం యొక్క చక్రంలో ఇరుక్కుపోయారు. ఇప్పుడు సాలెపురుగు ఉంది, వలం తయారు చేస్తుంది, దాంట్లో ఇరుక్కుంటుంది. అదేవిధంగా వీరంతటా వీళ్లే వలం తయారు చేసుకుని దాంట్లోని ఇరుక్కొని సతమతమవుతూ బాధపడుతూ టెన్షన్లు అనుభవిస్తూ ఉన్నారు. అయితే దాని నుంచి ఎలా, పిల్లల్ని చాలా ప్రేమిస్తారు తల్లి తండ్రి, కానీ ప్రేమిస్తూ పెద్దగా చేస్తూ ఏమవుతుంది, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత పెద్దగా అవుతూ ఉంటే దుఃఖం కూడా ఎక్కువ అనుభవం అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రపంచం అనేది మకడీక జాలిది, వల ఉన్నట్ల ఈ వలలో ఇరుక్కుపోరాదు. మరి ఏమిటికి వశీభూతం అయ్యామో, అది బలహీనత. వశీభూత కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, అసూయ, ఈర్ష, ముఖ్యం ద్వేష, ఇవన్నీ చాలా ఉన్నాయి. దాంట్లో ఐదు ముఖ్యమైనటువంటివి. వీటికి వశీభూతమైనటువంటి కారణంగా మనుషులు చాలా దుఃఖంలో ఉన్నారు, అశాంతిలో ఉన్నారు. దుఃఖము కారణమంతా ఈ వికారాలే. చాలా సమస్యలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మూడు భాగాలుగా విభజించవచ్చు. ఆది, వ్యాధి, ఉపాధి. సంబంధాల్లో సమస్యలు, ప్రకృతి నుంచి సమస్యలు, వ్యాధి నుంచి సమస్యలు, ఉపాధి నుంచి సమస్యలు, ఈ విధంగా ఎన్నో విధాలుగా ఉన్నాయి. కానీ వాటి నుంచి వెలువడడం, బయటికి వెళ్లడం అనేది ఉపాయం ఏమి? ఇప్పుడు కొద్దిమంది ఇల్లు వాకిళ్లు వదిలేసి వెళ్లిపోయారు, అట్లా వెళ్లడం కాదు. ఏ సమస్య వస్తే కూడా మనసు యొక్క లోతులోకి వెళ్ళండి, కొంచెం సమయం శాంతిగా ఉండిపోండి. ఆ సమస్యకు సమాధానం, సత్యమైన సమాధానం మన లోపలే దొరుకుతుంది. మెల్లమెల్లగా మీరే మూడు రోజుల లోపల ఈ విషయాలంతా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ పరిస్థితుల్లో మనల్ని మనం శక్తిశాలిగా ఎలా తయారు చేసుకోవాలి, మొత్తం రోజంతా యూజ్ చేయండి. చార్జ్ చేస్తారు, డిశ్చార్జ్ అవుతుంది. వేరే విషయాల్లో ఉంచినప్పుడు ఈ రోజు మనుషులు కూడా, ఇప్పుడు మీరు ఛార్జ్ చేస్తారు తర్వాత ఏమవుతుంది, మాట్లాడుతుంటే డిశ్చార్జ్ అవుతుంది. మనుషులకు కూడా అంతే, భగవంతుడితో మనం సంబంధం ఉంచుకున్నాం, వేరే విషయాల్లో బాధల్లో టెన్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అదంతా డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అయినప్పుడు మనస్సు పనిచేయదు. మరి భగవంతుడు అంటే ఎవరు? ఆయన సాగరుడు, గుణాల్లో సాగరుడు, జ్ఞాన సాగర్, శక్తి సాగర్, శాంతి సాగర్, ఆనంద సాగర్, అన్నింటిలోనూ పరమాత్మ సాగరుడు. మరి బుద్ధి మనం ఎప్పుడైతే ఆ సాగరం వైపు పెట్టామో శక్తి అనేది మన లోపల ప్రవేశమవుతుంది. లేదంటే మనుషులు ఎట్లా ఉన్నారు, స్వయం వలలో ఇరుక్కుపోయినారు కదా. దాని నుంచి బయటపడడానికి కారణం, ఆధారం ఏమంటే భగవంతుడితో సంబంధం జోడించడం. భగవంతుడిని ఎప్పుడైతే మనం స్మృతి చేస్తామో శక్తి పొందుతాం, ఆటోమేటిక్ గా మనలో ఉండేవన్నీ దూరం అవుతూ పోతాయి. కాబట్టి భగవంతుడితో మనము చార్ చేసుకోవాలి, శక్తి నింపుకోవాలి, కనెక్షన్ జోడించాలి. శక్తి నింపుకోవాలి అంటే అదే రాజయుగంలో నేర్పించబడింది. వల నుంచి బయట రావడానికి ఎంత స్వతంత్రత అనుభవం అవుతుంది, అప్పుడు ఎంత ఫ్రీగా ఉన్నట్లు అనుభవం అవుతుంది, ఎంత ఆనందంగా ఉంటారు. ఇప్పుడు అన్నీ ఉంటే కూడా స్వతంత్రత ఆనందము అనేది లేదు. ఈ విష వికారాలు అనేది ఉన్నాయి, వీటి నుంచి బయట వచ్చి అనుభవం చేసినట్లయితే చాలా శాంతి, శక్తి, ఆనందము, ప్రేమ ఇవన్నీ అనుభూతి పొందేకి వీలవుతుంది. అందుకోసమే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించాము, మీకు అవన్నీ అనుభూతి చేయించాలి అని. ఇప్పుడు ఈ లెక్చర్స్ ద్వారా 3 రోజుల్లో మీరు ఎలా అనుభవం చేయాలి, అనుభవం చేసుకుని వెళ్ళాలి మీరు ఇక్కడ నుంచి. కాబట్టి మీరు మిమ్మల్ని శక్తిశాలిగా చేసుకోవడానికి ఏం చేయాలి, ఎందుకంటే సంబంధాల్లో కఠినత్వం వస్తుంది. మనుషులకు తనువు, మనస్సు, ధనము అన్నింట్లోనూ సమస్యలే. దీంట్లో సమస్య లేదు అనే మాటే లేదు, ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరికి ఉంది. అనారోగ్యం వచ్చిందంటే సమస్య, పిల్లల మాట వినలేదు అంటే సమస్య, మరి ఆ సంబంధాల్లో కఠినత్వం, మరి ఇదంతా మరి సంబంధాలు తెగిపోతాయి. సంబంధాల్లో కూడా సుఖదాయకంగా ఉండాలి అంటే ఏం చేయాలి, మన భారతీయ పరంపర ఎలా ఉంది, దాంట్లో ఏం చూపించారు, పురాణ సంస్కృతి, పాత సంస్కృతి ఏం మనది, అది ఆ విషయాలంతా ఏ సిద్ధాంతం ఉండేది ముందు. బ్రతకండి, బ్రతికేది బ్రతకనివ్వండి, ఇది ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఎలా బ్రతకాలి, ఎలా ఇతరులను జీవింపజేయాలి అనే విషయాలు ఇక్కడ బాబా తెలియజేస్తారు. మీరు పిల్లల్లో, భాయి పైన, అత్త కోడళ్ళు ఇట్లాంటి సంబంధాలు అన్నింటిలో కూడా, అన్నా తమ్ముళ్ళు అన్నింటిలో కఠినత్వం. ప్రతి మనిషి తమ ఇచ్ఛతో జీవించాలి, బ్రతకాలి, బ్రతికించాలనే సిద్ధాంతాన్ని మర్చిపోతున్నారు. ఈ సిద్ధాంతానికి బదులు ఏ సిద్ధాంతం అలవర్చుకున్నాము? ఇప్పుడు ఫిట్ గా అంటే అర్థమేమి, మంచిగా ఉంటే జీవించే అధికారం. జంగల్ అడవిలో ఉండే జంతువుల్లాగా, అడవి మనుషుల్లాగా బ్రతికేటప్పుడు ఎలా ఉంటుంది? అది అడవి రూల్ ఏది, ఈర్షలు, అసూయలు, చంపుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇవంతా జంగల్ అడవి మనుషుల్లాగా వ్యవహారం ఉంది. కాబట్టి జీవో జియో, జియో జియో అంటే మీ బ్రతకండి, బ్రతికించండి. దీంట్లో ఈ సిద్ధాంతం ద్వారా మనము ఖుషి, ఇతరులలో ఖుషి, మనము శాంతి, ఇతరుల్లో శాంతి, ఇవన్నీ నింపేకి వీలవుతుంది. కాబట్టి నకారాత్మక నెగటివ్ అనేది సమాప్తి అవుతుంది. ఎప్పుడైతే మనము నెగటివ్ ఆలోచన మొదలు పెడతాము, నకారాత్మక ఆలోచన, దాంట్లో చాలా ఇరుక్కుపోయేకి వీలవుతుంది, దాని నుంచి బయటపడేకి సాధ్యమే లేదు. మరి ఈ సిద్ధాంతంతో పాటు జీవితం అంటే మంచి అర్థంలో జీవించాలి. లైఫ్ అంటే 4 అక్షరాల యొక్క అర్థం. జీవితంలో మనము ఎవరెవరు ఏ దృష్టికోణంతో చూస్తే అదే విధంగా ఉంటుంది. ఈ 4 లైఫ్ అనే 4 అక్షరాల మధ్యలో LI లుక్ ఇంటర్నలీ, ఆంతరిక కక్షలు మనం చూసినట్లయితే ఆంతరిక పక్షంలో వేరే జీవితం అంటే భౌతిక పక్షం. LI ఒక సిద్ధాంతం, VE వేరేది. ఎందుకంటే అది బాహ్యత్వం అంటే బాహర్ముఖత అంటే అంటారు కదా, బయట విషయాలు జీవించాలి, ఎలా డబ్బు, పదవి ఇట్లాంటి వ్యామోహాలతో. మరి ఆంతరిక జీవితము అంటే ఎలా ఉండాలి, శాంతి, ఆనందము, తృప్తి ఇట్లాంటిది. ఒక కాళ్ళతో నడిచేకవుతుందా, 2 కాళ్ళు ఉండాలి కదా. మరి భౌతిక పక్షంలోనే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆధ్యాత్మిక పక్షం వైపు మనస్సును మరల్చాలి కదా. 2 పక్షాలు అంటే జీవితం అంటే 2 ఉండాలి. జీవితంలో మనం అనుభవం అంటే ఉదాసీనత వస్తుంది ఇప్పుడు మనుషులకి. ఇప్పుడు నాకు చాలా దేశాలకు వెళ్ళడానికి అవకాశం దొరికింది. అక్కడ చూశాను అమెరికా, యూరోప్ వగైరా దేశాల్లో అంతా చాలా భౌతిక సుఖ సంపదలు అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, వాళ్ళకి ఆనందం లేదు, సంబంధాలలో కఠినత్వం ఉంది. మరి భౌతిక సామగ్రి అంతా ఉంది కానీ ఆధ్యాత్మిక సంపద లేదు. దాని కారణంగా కాబట్టి ఒక కాలుపై నడుస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికత అనేది లేదు, భౌతికత ఉంది, సంపద ఉంది, కానీ దానికోసమే జీవితంలో ఆనందము ప్రాప్తం చేసుకోవడం లేదు. అందుకే అంటారు ఎన్ని ఉంటే కూడా జీవితం బోర్గా ఉంది. కాబట్టి అలసిపోయేది ఎప్పుడు? ఒక కాలుతో నడిస్తే రెండు ఉండాలి. సంపాదించండి కానీ ఎలాగా, ఎలా ఉండాలి, ఇది కూడా నేర్చుకోవాలి. అది ఆధ్యాత్మికత ద్వారానే సాధ్యమవుతుంది. ఒకటి భౌతికవాదం, రెండవది ఆధ్యాత్మికవాదం. ఈ ప్రపంచంలో ఉండాలి, పరివారంలో ఉండాలి, సంపాదించాలి, అన్ని కార్యాలు చేయాలి, కానీ ఎలాగా? భౌతిక జత జతలో ఆధ్యాత్మికత, యోగం, మెడిటేషన్, భగవంతుడి జతలో సత్యమైన సంపాదన ఉండాలి. మెయిన్ యోగాలు ఎన్నో నేర్పిస్తారు, అలాంటి యోగాలు కాదు, డైరెక్ట్ సంబంధం ఆత్మ పరమాత్ముడితో కలిసేది, ఇదే రాజయోగం. ఇక్కడ నేర్పిస్తూ ఉండేది యోగం. ఇది చేసి చూడండి, అప్పుడేమవుతుంది? ఈ జీవితం ఉంది కదా, ఈ పాత విచారణలు వీటన్నిటి నుంచి దూరం అవుతాం, చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు ముందు విసురురాయి, విసురురాయి ఉంది కదా, దాంట్లో మధ్యలో వేసి విసురుతూ ఉంటారు చూడండి. కాబట్టి రెండు ఉండాలి కదా, రెండు రాళ్లు, కింద ఒక రాయి పైన ఒక రాయి. ఆ రెండు రాళ్ల మధ్యలో వేసినప్పుడు ఏమవుతుంది? పిండి బాగా మనం అనుకున్న విధంగా వస్తుంది. అదే విధంగా రెండు ఉండాలి. భూతకాలాన్ని జరిగిపోయిన దాని గురించి ఎలా, ఏ అప్పుడు అట్లయింది, ఇట్లయింది, ఇంకొకటి అయింది అనే చింతలు చేస్తూ ఉంటే ఇప్పుడు జీవితం మనం ఆనందంగా ఉండేకి సాధ్యం కాదు. ఇంకొకటి భవిష్య చింత చేస్తూ ఉంటారు, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, పిల్లలకు పెళ్లి చేయాలి, లేదంటే సంపాదించాలి, లేదంటే ఇల్లు కట్టాలి, లేదంటే నన్ను ఎవరైనా చూస్తారో లేదో, ఇట్లాంటివి రకరకాల ఆలోచనలు ఉంటాయి. భవిష్యత్తు గురించి, రాబోయే దాని గురించి, భూత భవిష్యత్తు వర్తమానంలో, అంటే భూత భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానంలో ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని పోగొట్టుకుంటూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే విసర్రాయి అంటారు కదా, అప్పుడేమవుతుంది? మధ్యలో వేసినటువంటిది కరెక్ట్ గా వచ్చేక అవుతుంది, ఒక దాంతో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమంటే భౌతికతతో పాటు ఆధ్యాత్మికత కూడా ఉండాలి అనేది. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్, వర్తమాన సమయము. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా జీవించాలి, జీవితం యొక్క పరిస్థితులు, సంబంధము, ఏదైనా కానివ్వండి, మనం ఓడించకూడదు, మనం సదా విజయం పొందాలి. వర్తమానంలో జీవించేది నేర్చుకోవాలి. వర్తమానంలో జీవించండి, భూతము వద్దు, భూతకాలం వద్దు, భవిష్యత్తు గురించి చింత వద్దు మనకి. వర్తమానంలో జీవించండి. ఇప్పుడు ఎలా జీవించాలి, ప్రస్తుతం ఎలా ఉండాలి, దాని నుంచి ఏమవుతుంది? సకారాత్మక ఆలోచనలే ఉత్పన్నమవుతాయి. పరిస్థితులకు వశీభూతం అయితే ఏమైంది, ఎట్లయింది, అట్లా ఎందుకయింది, ఇట్లా ఎందుకయింది, మళ్ళీ అట్లే అవుతుంది, వద్దు. చెప్పండి ఎలా జీవించాలి, వర్తమానము భవిష్యత్త, ఇప్పుడు ప్రస్తుతమా, వర్తమానంలోనా, లేదా భూతకాలం భవిష్యత్తులో జీవిస్తారా, ఏ చేయొద్దండి? ఇప్పుడు వర్తమానాన్ని గురించి యోచన చేయాలి కదా. ఇక్కడ కూర్చొని కూర్చొని మీ ఇంటిపై మనస్సు పోయిందనుకో, పిల్లలు ఎట్లో, మనమడెట్లో, మనమరాలెట్లో, ఇల్లు ఎట్లనో అనే ఆలోచనలు వచ్చాయి, లేదంటే వ్యాపారం గురించి ఆలోచనలు, అదంతా భూతకాలంలోకి వెళ్ళిపోయి. శరీరం ఇక్కడుంది, మీ మనస్సు వెనక దానిలోకి వెళ్ళిపోయింది. నిన్నటిది కూడా భూతకాలమే, సెకండ్ క్రిందటిది భూతకాలమే కదా. అయ్యో ఎప్పుడు సమాప్తి అవుతుంది లెక్చర్స్, అన్నం తినేకి పోవాలి, ఎప్పుడు స్టాప్ చేస్తారు, ఇదంతా ఏమవుతుంది? భవిష్యత్ ఆలోచన. కాబట్టి సత్యమైన ఆనందం భూతకాలంలోనూ లేదు. సత్యమైన ఆనందాన్ని తీసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడున్నాం కదా, ఇక్కడ ఇక్కడ విందాం, ఇక్కడ ఆనందం పొందుద్దాం, ఇక్కడ తెలుసుకుందాం, ఇది ఇప్పుడు ఆనందం ఉంటుంది కదా. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఆనందం లేదు కదా. ఆ విషయం గురించి తెలియజేస్తున్నారు. జీవించడము అంటే ఏమి అర్థం, ఇరుక్కోవడం కాదు, కొనసాగుతూ ఉండడం అనేది, జీవించడము, జీవించాలి. ఎలా జీవించాలి? సకారాత్మక ఆలోచనలో జీవించాలి. తేలడం, జీవితం అంటేనే తేలడం, మునిగిపోవడం కాదు. కాబట్టి జీవితం అనేది సకారాత్మక ఆలోచనలలో మన మనస్సును ఉంచినప్పుడు, అది ఒక కంప్యూటర్ ఉంటుంది, ఎంత మెమరీ ఉంటుంది కంప్యూటర్లో, ఏదైనా ఉండి అదేవిధంగా మనస్సులో 5-6 సంవత్సరాల క్రిందటిది, ఇంకా ముందుడిది, అంతా కూడా ఈ 5-6 సంవత్సరాల పిల్లల్లో కూడా ఎంత మెమరీ ఉంటుంది, ఎంత ఆలోచనలు, ఎంత తెలివి ఉంటుంది అంటారు కదా, ఆ విధంగా ఇక్కడ మనుషుల మనస్సు అనేది గోడ, గుర్రం లాంటిది. ఈ భవసాగరం నుంచి పార్ దూరం పోవాలి, అతీతంగా ఉండాలి, దీని నుంచి తేలాలి. దానికి అవసరం మనకు కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ప్రపంచంలో జీవిస్తున్నాం కానీ ప్రపంచం ఎలా జీవించాలి? ప్రపంచంలో మనం ఉండాలి భవసాగరంలో, కానీ ఎలా జీవించాలి? మన మనస్సులో ఉంది కదా ప్రపంచం, మొత్తం ప్రపంచం అంతా మనస్సులో ఉంది. ఆ ప్రపంచాన్ని మనస్సులో ఉంచుకున్నందుకు స్ట్రెస్ అనుభవం చేస్తూ ఉన్నారు మనుషులు, డిప్రెషన్లో వస్తూ ఉన్నారు. మనస్సును ఎట్లా బుద్ధి ద్వారా కంట్రోల్ చేయాలి? ఎంతెంత మన కంట్రోల్లో ఉంటే అంతంత మన జీవితం అనే నౌక తేలుతుంది, ఒడ్డుకు చేరుతుంది. మొత్తం రోజంతా 2 శబ్దాలు ఎక్కువ మాట్లాడతాం. ఏమి 2 శబ్దాలు? రోజంతా నేను నాది, రోజంతా వచ్చేది ఇదే, నేను నాది. జడాన్ని, శరీరాన్ని నేను అంటున్నారు. నాది అనేది మన శరీరానికి సంబంధించిన దాన్ని, పుత్రవాన్, ధనవాన్, నేను శరీరం అందంగా ఉంది, ఇట్లాంటిది బాహ్యంగా దేహాన్ని, పరాయిదాన్ని నేను అనుకుంటున్నారు. దీనికి అహంకారానికి కూడా వశం అవుతూ ఉన్నారు. నాది, నాది అంటే పొజిషను, నా ఇల్లు, నా బిల్డింగ్, నా వస్తువు, నా కారు, ఇదంతా నాది. ఈ 2 కారణాల ఆధారంగా మనుషులు దుఃఖీలు, అశాంతిలయ్యారు. సుఖమిచ్చేదేమి? అర్థం చేసుకోవాలి. సత్యమైన అర్థంతో మేర, నాది ఏది? నా పెన్ను అంటాం, నా పెన్ను. పెన్ను వేరు, నేను వేరు. నా కళ్ళు చూడండి, నా అద్దాలు, చష్మాలగ్ వేరు, కళ్ళు వేరు, శరీరం వేరు, అద్దాలు వేరు, అన్ని వేరు వేరు. కాబట్టి నేను నాది అనేది దుఃఖ కారణం అవుతుంది, సుఖ కారణం అవుతుంది. శరీరాన్ని నేను అనుకుంటే దుఃఖము, ఆత్మ నేను అనుకుంటే సుఖం. దేహాన్ని నాది అనుకోవాలి, అది కరెక్ట్, సుఖముంది. కాబట్టి రతికుడు రథం, రతికుడు ఆత్మ లేకుండా రథం నడవదు. ఈ దేహం అనేది రథం. కాబట్టి మనం ఆత్మ స్వరూపంలో స్థితమయ్యి ఉన్నట్టయితే సకారాత్మక ఆలోచనలు రావడానికి వీలవుతుంది. ఈ శరీరం అనేది జడం. జడము అనుకున్నప్పుడు జడం జడంలాగానే చూడాలి మనం. చైతన్యాన్ని చైతన్యలాగా చూసినప్పుడు సకారాత్మక ఆలోచనలో ఉంటాం. ఇంకా వేరే ప్రకారంగా చెప్పాలి అంటే అది ఫీలింగ్, ఫీలింగ్స్, రకరకాల ఆలోచనలు. ఎవరైనా పొగిడారు, మంచి ఆనందం యొక్క ఆలోచనలు. ఎవరైనా దుఃఖపెట్టారు, బాధ యొక్క ఆలోచనలు, ఇవంతా. ఇంకా మూడవది కల్పన, ఊహించుకోవడం. అన్నిటికంటే జీవితంలో అనుభవం చాలా గొప్ప వస్తువు, చాలా గొప్పది అనుభవం అనేది. ఏది చేస్తామో అది అనుభవం, అనుభవం అవుతుంది. అనుభవం అనేది ఎప్పుడు వ్యర్థమయ్యే మాట ఉండదు. ఆత్మ యొక్క పని ఐడియాస్, విచారణలు. ఇంకొకటి ఏమిటంటే యోగి మనసులో రకరకాల వస్తూ ఉంటాయి, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, అనుభవం చేస్తూ ఉంటారు. ఉదయమే చెప్పారు కదా, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, క్లాసులో చెప్పారు. అవే మాటిమాటికి రిపీట్ చేస్తూ ఉంటారు. ఒక రకమైనటువంటి ఆలోచనలు, పాజిటివ్ సకారాత్మక ఆలోచనలు. ఏవి సకారాత్మక ఆలోచనలు? ఆత్మ యొక్క 7 గుణాలు చెప్పబడ్డాయి కదా, సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, శక్తి. ఈ 7 గుణాలు ఆత్మ గుణాలు అవి. దీని ద్వారా ఏం ఆలోచిస్తామో అవి పాజిటివ్, అది వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. మంచి పాజిటివ్ ఆలోచనలు చేసినటువంటిది వ్యవహారం బాగుంటుంది. మరి ఎవరికైనా దుఃఖం ఇచ్చే ఆలోచనలు, శాంతికి బదులు అశాంతిగా ఉండే ఆలోచనలు, ప్రేమకు బదులు అసూయ, ఈర్ష, ద్వేషం యొక్క ఆలోచనలు, ఈ విపరీతం ఇవన్నీ వచ్చాయి అంటే నెగిటివ్ ఇది. ఇంకా తీసరే 3వ ప్రకారమైనటువంటివి వేస్ట్ థాట్స్, ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు. ఏదైపోయిందో ఒక్కొక్కసారి అవే మాటిమాటికి గుర్తొస్తూ ఉంటాయి. దాని కారణంగా ఏమవుతుంది? పరేషాన్, వ్యాకులతలేకి వస్తారు. అయితే రమణీయకంగా ఉండే దాంట్లో కూడా చాలా వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేస్తూ రమణీయకత అనుభవించారు అంటే అది అనర్థదాయక. మరి బిజినెస్ చేయడం, ఇంకొకటి ఇంట్లో పని చేయడం, ఇవి ఇట్లా రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఏది చెయ్యాలి, దీనిలో ఏది చేయకూడదు, ఏది నాకు లాభం, ఏది నష్టం అనేది మనం తెలుసుకోవాలి. మనందరికీ అనుభవమే నెగిటివ్ విచారణలంటే ఏమిటి. వర్తమాన పరిస్థితుల్లో చాలా ఉన్నాయి నెగిటివ్ ఆలోచనలు. మెల్లమెల్లగా ఈ నెగిటివ్ ఆలోచనలను తగ్గించుకోవాలి, పాజిటివ్ ఆలోచనలను వృద్ధి చేసుకోవాలి. సకారాత్మక ఆలోచనలు అవి. మొదటి విషయం మనం చెక్ చేసుకోవడం ఏమిటంటే మన ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా. ఒకటి, విచారాల సంఖ్య, ఆలోచనల సంఖ్య. ఇంకొకటి, విచారాల స్పీడ్ ఎలా ఉంది. దీని నుంచి తెలుసుకోవచ్చు విచారాలు నెగిటివ్ పాజిటివ్ అనే విషయం. నెగిటివ్ విచారణల ఆధారంగా మనము తెలుసుకుంటే మార్చుకోవచ్చు. ఉషాబేన్ ఇంతకు ముందు చెప్పారు కదా యోగం చెప్పించేటప్పుడు, నేనాత్మ, శుద్ధాత్మ, పరమాత్మ సంతానం నేను. ఏవైతే ఆలోచనలు చెప్పారో, యోగం చేపించారో, అవి తక్కువ ఆలోచనలే. కానీ తక్కువ ఆలోచనల్లోనే మనలో ఎంతో శక్తి, ఎంతో శాంతి, ఆనందం దొరుకుతుంది. ఈ విధంగా యోచన చేస్తూ ఉంటే మిగతా నెగిటివ్ ఆలోచనల సంఖ్య తగ్గిపోతుంది. ఎంతెంత ఈ గతిని, మంచి ఆలోచనల యొక్క ప్రవాహాన్ని మనం లేకుండా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ మొదలు పెట్టాము, అవి స్పీడ్ ఎక్కువ, ఎక్కువ కూడా సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ తక్కువగా ఉంటాయి ఆలోచనలు సంఖ్య. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, సీరియస్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు, లోపల ఏమేమో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమవుతుందో, ఏమో ఇంత సీరియస్ అయింది, ఎన్ని ఆలోచనలు ఇలాంటిది, సంఖ్య విపరీతం అవుతుంది కదా ఆలోచనల సంఖ్య. అది ఎక్కడికి చేరుతుంది? చాలా నెగిటివ్ వైపు వెళ్లే ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పుడే కాని మొత్తం రోజంతా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ మంచి ఆలోచనలు చాలా అవసరం. ఉదయం లేచి వాతావరణం చాలా బాగుంటుంది, ఆ సమయంలో మంచి ఆలోచనలు చేయొచ్చు. ఎందుకంటే ఆలోచనలు చేసేటటువంటి మార్గాన్ని మనం మార్చుకోవాలి, దిశను. తర్వాత ఏమవుతుంది? జీవితం యొక్క నియమం పరివర్తనమే, జీవితం యొక్క నియమమే అది. హార్ జీత్, ఓడిపోవడం గెలవడం, నింద స్తుతి మాన అవమాన్, ఇవన్నీ మామూలే. అవన్నీ ఉంటూ కూడా మనము మన మానసిక స్థితిని ఎలా ఉంచుకోవాలి అంటే, ఖరాబ్ దృశ్యాలను అవి చూడడం వేరు, కనపడడం వేరు, దాని గురించి యోచన చేయడం వేరు. కాబట్టి చాలా అవసరమైనటువంటి విషయం ఏమంటే, మనం ముందుకు వెళ్లాల్సింది జీవితంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, మనలో దోషాలు తక్కువ చూసుకుంటారు, ఇతరులలో లోపాలు ఎక్కువ చూస్తారు. ఇతరులను చూసేది ఎక్కువ, తనను చూసే దృష్టి తక్కువ. ప్రపంచం నిండా ఒకే తప్పు చేస్తూ ఉన్నారు. ధూళి ముఖం మీద ఉంటే అర్థాన్ని శుభ్రం చేస్తే ఉపయోగమేమి అని సామెత అది. కాబట్టి మనలో ప్రాబ్లం ఉంది, నా లోపల లోపాలు ఉన్నాయి, కాబట్టి నేను ఇతరులను ఏం చూడాలి? ఇతరులను శుభ్రం చేయడానికి ప్రయత్నం, వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి కాదు, అది అర్థాన్ని శుభ్రం చేసినట్లా నేను బాగుండాలి అని కూడా నా ధూళిని చెడిపేసుకున్నట్లా. కాబట్టి ధూళి అనేది ఎక్కడుంది? మన ముఖంలో అంటే అర్థం మన ఆలోచనలలో. కాబట్టి మొదట మీ ధూళిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ లోపల ఏమేమి లోపాలు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో, వాటన్నిటిని తొలగించుకోవాలి. ఎంతెంత తొలగించుకుంటూ పోతూ ఉంటామో అంత మనము ఆంతరిక శక్తి అనుభవం అవుతుంది, మనకి అనుభవం చేయగలుగుతాం. సూర్యుడు ప్రత్యక్షమైనప్పుడు నక్షత్రాలు కనబడవు, చంద్రుడు కనబడరు సూర్యుని వెలుగులో. మరి రాత్రి అయింది అంటే, మరి సూర్యుడు నక్షత్రాల యొక్క వెలుగు, చంద్రుడు వెలుగు ఉన్నప్పుడు సూర్యుడు కనబడరు. అదేవిధంగా పరిస్థితులు వచ్చినప్పుడు మన శక్తి ద్వారా ఏం చేయాలి? సూర్యుడు శక్తి అటువంటిది, నక్షత్రాలు చంద్రుడే కనబడరు అంటే అలా ఆ విధంగా మనము శక్తిశాలి ఆత్మ అయినప్పుడు పరిస్థితులు అనే అందకారం అదృశ్యమవుతుంది. అవి మన చుట్టుప్రక్కల మన ఛాయలకు కూడా రాకుండా ఉండడానికి వీలవుతుంది. కాబట్టి బయట కాల్పనిక వస్తువులు మనకు అనవసరమైనటువంటి కాల్పనిక వస్తువులు అంటే అవి వాటిని మనం సొంతంగా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఖుషీకి ఆధారం ఏమిటంటే మనం కుష్ణముహ, మన ముఖం ఎలా ఉండాలి? ఖుషీతో వెలుగుతూ ఉండాలి అంటే పుష్పాలలాగా ఉంటూ జీవించడం. జిందగీ జీవితం అంటే ఏమిటి? పుష్పాలలాగా ఉంటూ జీవించడమే జీవితం అంటే. పుష్పాలలాగా ఉంటూ జీవించడం, నవ్వుతూ ఉండడం, పుష్పాలలాగా నవ్వుతూ ఉండడమే జీవితం అంటే. ఆ విధంగా జీవిస్తూ మీరు బ్రతికినారంటే అదే జీవితం అంటే. ఇంకా దానికంటే ఏముంది? ఏమైనా రానియండి, ఒడుదుడుకులు రానియండి, ఓటమి రానియండి, కానీ నువ్వు నవ్వుతూ ఉన్నావు పుష్పాలలాగా అంటే నువ్వు ఓడిపోలేదు, నువ్వు గెలుస్తూ ఉన్నావు. ముందుకెళ్ళడానికి ఇవన్నీ ఒక ప్రతిబంధకాలు అనుకోకూడదు, ముందుకెళ్ళడానికి ఇవన్నీ ఒక పరీక్షలు అనుకోవాలి. కాబట్టి కొత్త దృష్టికోణంతో మనల్ని మనం చూడాలి. పరివర్తన అనేది జీవితంలో ఒక భాగం, వాస్తవంగా ఒక నియమం అది. కాబట్టి ఎలా ఉంది, ఇవంతా ఆధారపడి ఉండేది మన దృష్టికోణం పైన. మనం ఎలా ఉంటే అలాగే కనపడుతుంది ప్రపంచం అంతా. ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయి సగం గ్లాసుకు, మనం రెండు దృష్టికోణాలతో చూడొచ్చు. అక్కడ అర్థం ఖాళీ ఉందే అయ్యో అనుకోవచ్చు. తృప్తిగా అంటే అర్థమేమి? అక్కడ అసంతృప్తి. అర్థం ఖాళీ ఉందే అంటే అర్థం ఉన్నాయి అని తృప్తిగా అనుకుంటే అది తృప్తి, అది ఆనందం. ఇది పాజిటివ్, అది నెగిటివ్. లేవే అనుకోవడం నెగిటివ్, ఉన్నాయి అనుకుని సంతృప్తి చెందడం పాజిటివ్. అదే అప్పుడే ఖుషీగా ఉండగలుగుతాం మనం. ఏముంది మన జీవితంలో, మన జీవితం ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటాం తెలుసుకుని నడుచుకోవడమే జీవితం అంటే. ఇది లేదు అది లేదు అది లేదు, వాళ్ళ దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది లేదు, వాళ్ళు అట్లా వీళ్ళిట్లా అనుకుంటూ ఉంటే ఏమి లేదు, ఏమి లేనట్టే. ఖుషీనే లేదు అంటే ఏమి లేనట్లే. మనం యోచన చేసే పద్ధతి ఎలా ఉండాలి? సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటారు, స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటే సైలెన్స్ శాంతి అది బంగారు లాంటిది. మాట్లాడడం అనేది వెండి లాంటిది అని. అందుకే తక్కువ మాట్లాడండి, మెల్లగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, యోచనతో మాట్లాడండి అని భగవంతుడి యొక్క ఇషారా ఇది, సూచన. కాబట్టి మనము సమయాన్ని మనము సంకల్పాలనంత పొదుపు చేసుకోవచ్చు, తర్వాత శక్తి కూడా నింపుకునే వీలవుతుంది. కాబట్టి తక్కువ చేయాలి వ్యర్థాన్ని, లాభం పొందాలి అంటే భగవంతుడు చెప్పినట్లే నడుచుకోవాలి అనేదానికి. ఒక గాలిపటంలాగా జీవితం ఎగురుతూ ఉంటుంది. కని ఎగురుతూ ఉంటుంది జీవితం. కని కనెక్షన్ ఎవరి చేతిలో ఉంటుంది? తాడు మన చేతిలో ఉండాలి, దారం. ఆ విధంగా జీవితం కూడా మన చేతిలో ఉండాలి. ఎలా అంటే అలా వదిలిపెట్టరాదు పతంగ్లాగా. కాబట్టి కనెక్షన్ కరెక్ట్ గా మన చేతిలో ఉన్నప్పుడు ఇంకా పైకి పోతుంది. అంటే మన జీవితం కూడా ఉన్నత స్థితిలో పోవడానికి ఆధారం అది కనెక్షన్, మన చేతిలో కంట్రోల్లో ఉంచుకోవడం. కాబట్టి మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవాలి అంటే అది మన చేతిలో ఉంది. ఎంత ఖుషీగా ఉండాలి అంటే అంత సకారాత్మక ఆలోచన చేయాలి. మరి లైఫ్ లో ఎప్పుడు టార్గెట్ ఏమి? ఉన్నతంగా కావాలి, ఉన్నతం. ఇక్కడికి వచ్చారు మీరు ఎందుకు? మనుషుల నుంచి దేవతలుగా కావడానికి, నరుల నుంచి నారాయణులు, నారీల నుంచి మహాలక్ష్మీలు కావడానికి, శిక్షణ నేర్చుకోవడానికి వచ్చారు. మనం చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాం, కానీ ఎలా సాధారణంగానే ఉంటాం. కానీ మన చింతన ఉంది, ఆలోచన ఉంది, ధార అది చాలా హైగా ఉండాలి, హైయెస్ట్ గా ఉండాలి, చాలా శ్రేష్టంగా ఉండాలి. నువ్వు సింపుల్ కానీ నీ మనస్సు యొక్క ఆలోచనలు చాలా ఉన్నతం. ఎంత సాధారణ జీవితమో అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు. కాబట్టి లోపల ఉండే కమీలు, బలహీనతలంతా తీసేసేటటువంటి వాళ్ళు మనం. మన టార్గెట్ మనమేముంచుకోవాలి, మన జీవితంలో చాలా ఖుషీగా ఉండాలి. చిన్న విషయం పెద్ద విషయాన్ని కూడా చిన్నదిగా చూడాలి, లేదంటే చిన్న విషయమే మనల్ని దుఃఖితం చేస్తుంది, దుఃఖం పాలు చేస్తుంది. ఎప్పుడు ఆ విధంగా ఉండేకి వీలవుతుంది? మన దగ్గర విశేషంగా రెండు శక్తులు ఉన్నాయి, ఒకటి గుర్తు చేసుకునేది, రెండవది మర్చిపోయేది. కానీ లైఫ్లో ట్రాజడీ ఏమి, ఏది గుర్తుంచుకోవాలనో అది మర్చిపోతాము, మర్చిపోయేదాన్ని గుర్తుంచుకుంటాం. ఇది మనం చేస్తూ ఉండే పని. దీని కారణంగా జీవితంలో ఎప్పుడు ఆనందం లేదు, ఏదో ఒక లోపం, ఏదో ఒక వెలితి ఏర్పడుతోంది. కాబట్టి మన టార్గెట్ ఏమిటి? నేను యాద గుర్తు చేసుకోవాలి, అది మర్చిపోకూడదు. ఇంకొకరిని లోపాలు, ఇంకొకరి యొక్క బలహీనతలు, ఇంకొకటి మనకు గుర్తు రాకూడదు. జీవితంకు మనకి ఏం అవసరమో, ఏది అవసరమో, ఏ విషయంలో నేను బాగుంటానో అది ఆలోచన చేయాలి. ఏ విషయం నన్ను బాధ పెడుతూ ఉందో, భయపెడుతూ ఉందో అవి నేను మర్చిపోవాలి. ఎవరైనా అవమానం చేశారు ఈరోజు, వాళ్ళని చూస్తూనే అవే గుర్తుకొస్తుంది, వాళ్ళు అట్లాండ్రి, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారని మళ్ళీ ఏమొస్తుంది? వాళ్ళపైన కోపం, అసూయ, ద్వేషం, ఇవన్నీ వస్తాయి. వచ్చి నువ్వు ఆనందంగా ఉంటావా? లేదు, మీ ఆనందం అంతా వెళ్ళిపోతుంది. మరి ఉపయోగం? కాబట్టి మర్చిపోవాలి. మర్చిపోవాలి అంటే రాజయోగం అవసరం. మనిషి మాటికి లోపాలన్నీ గుర్తొస్తూ ఉంటే అది. కాబట్టి క్షమించే మనస్సు, క్షమించండి, క్షమించమని అడగండి. అది క్షమ అనేది వీరుల యొక్క లక్షణం. అది ఎక్కడ ఎవరు నేర్పిస్తారు? యోగం నేర్పిస్తుంది, పరమాత్మను నేర్పిస్తారు. కాబట్టి ఈ విధంగా మనం క్షమిస్తూ, క్షమించమని అడుగుతూ ఉంటే మనం జీవితంలో చాలా ముందుకెళ్ళొచ్చు. కాబట్టి పొరపాట్లు చేయకుండా ఉండడానికి వీలు కావాలి అంటే, వీలు ఉండాలి అంటే మనము సకారాత్మక ఆలోచనలు చేయాలి. సకారాత్మక ఆలోచనలు యోగం ద్వారానే సాధ్యం. దానికి తెలివితేటలు ఉండాలి. ఈరోజు శరీరం పైన చాలా, ఆరోగ్యం పైన శ్రద్ధ ఉంది. దానికి ప్రాణాయామం చేయండి, ఆసనాలు చేయండి, వాకింగ్ చేయండి, అవన్నీ చెప్తూ ఉన్నారు, వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకు? శ్రద్ధ ఉంది దేహం పైన ఉండొచ్చు, కానీ మన ఆత్మ పైన కూడా ఉండాలి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే ఈ ఆసనం చేయొద్దు, లేదు నీకు షుగర్ ఉంది అంటే ఈ విధంగా చేయి, ఇలాంటివి చెప్తూ ఉన్నారు. మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం కదా. మరి ప్రాణాయామ ఆసనము, మరి రివాల్వింగ్ చైర్ పైన కూర్చోనేది, శీర్షాసనం చేయండి. మరి ఎక్కడ చేసే శీర్షాసనం అనేది కుర్చీ మీద కూర్చొని చేసేకి అవుతుందా? నేల మీద చేసేది లేదు, హెచ్చు తక్కువ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది కదా, కింద పడతారు. కాబట్టి పర్పస్ ఏమిటంటే ప్రతి వస్తువును చూడండి, యోచన చేయండి, అర్థం చేసుకోండి, తర్వాత ప్రాక్టీస్ లెక్ తీసుకురండి అని మనం నేర్చుకున్నాం లౌకికంగా అయితే ఆరోగ్య నియమాల్లో. అదే విధంగా ఇక్కడ కూడా నేర్చుకోవాలి మనం. ఈ విధంగా మనం టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక వ్యక్తి చూస్తూ ఉన్నారు టీవీ, ఆఫీస్ నుంచి సెలవు తీసుకొని వచ్చి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి మెసేజ్ వచ్చింది ఏమని, ఇప్పుడు వెంటనే ఇంట్లో ఆమె వచ్చి పాలు తాపించి బిడ్డకు అంటారనుకో, ఒకవైపున సిగరెట్ తాగుతున్నారు, ఇంకొక వైపున బిడ్డలకు బాటిల్ పట్టించారు, మ్యాచ్ చాలా బాగుంది, ఇండియా పాకిస్తాన్ యొక్క మ్యాచ్ కావచ్చు ఏదైనా కానివ్వండి, మ్యాచ్ చాలా బాగుంది, బిడ్డ ఏడుస్తూ ఉన్నారు, కొద్దిసేపు జోకుడుతూ నెమ్మది చేయడానికి ప్రయత్నం చేశారు కానీ దృష్టి అంతా టీవీ పైన మ్యాచ్ పైన ఉంది. అప్పుడు పొరపాటున ఏం చేసినాడు, సిగరెట్ నోట్లో, బిడ్డ నోట్లో పాల బాటిల్ ఈయన నోట్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మీరేమో నవ్వుతున్నారు, జీవితం అంటే అట్లనే ఉంది. ఏది చెయ్యాలో అది చేయకుండా, ఎక్కడెక్కడ గమనం ఇవ్వాలో అక్కడ ఇస్తూ, ఇచ్చే చోట ఇవ్వకుండా, ఇవ్వకుండా ఉండే చోట్ల గమనం ఉంచితే ఏమవుతుంది. కాబట్టి స్ట్రెస్ అనే దాన్ని ఫస్ట్ రానియకండి, వస్తుంది కానీ ఏం చేయాలి, దూరంగా పారద్రోలండి. ఏమిటితో సాధ్యము అది, స్ట్రెస్ దూరం చేయాలి అంటే మెడిటేషన్ తోనే, రాజయోగం ద్వారానే సాధ్యం. ఈ టెక్నిక్ మెడిటేషన్ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. రెండు రెక్కలు దొరికాయి ఇప్పుడు మనకి, పక్షి ఎగురుతూ ఉంటుంది కదా, రెక్కలు లేకుండా ఎగురుతుందా, అయితే దానికి ఏ టికెట్ లేకుండా ఎగురుతూ ఉంటుంది పక్షి, దానికి టికెట్ అవసరంలే. అదేవిధంగా భగవంతుడు మనకు రెండు రెక్కలు ఇచ్చారు, జ్ఞానము అనే రెక్క, యోగం అనే రెక్క మీకుందంటే హాయిగా ఎగురుతూ ఉండొచ్చు మన జీవితం, మన లైఫ్ ఆ విధంగా ఉంటుంది తేలికగా. కాబట్టి జ్ఞానయోగం అనే రెక్కలుంటే ఖుషీ ఖుషీగా ఎగురుతూ ఎగురుతూ జీవితాన్ని గడిపేయచ్చు. మరి ఈ రెండింటిని సదా రెక్కలు దృఢంగా ఉంచుకోండి, జ్ఞానము యోగము, ఈ రెండింటి ద్వారా మనం బలిష్టంగా తయారవుతాం. ఇంకెక్కువ చెప్పడం లేదు, నేను రాజయోగం మెడిటేషన్ గురించి తెలియజేశారు మీకు ముందే. రోజంతా పని చేస్తూ ఉంటాం, రాత్రి నిద్రపోవడానికి వెళ్తాము, నిద్ర ఎంత బాగుంటే ఉదయం అంత ఫ్రెష్ గా ఉంటుంది, లేవచ్చు 4 గంటలు నిద్ర కూడా 8 గంటలు నిద్రపోయినంత అనుభవం అవుతుంది. ఎప్పుడు నిద్రపోయే సమయంలో మన తలపైన ఉండే బరువు అంతా తేలిక చేసుకొని భగవంతుడికి ఇచ్చేసి, ఇప్పుడు ఎంత కంప్లీట్ నెగిటివ్ విచారణలు, వేస్ట్ థాట్స్ ఇవన్నీ రోజంతటివి రాత్రి పడుకునే ముందర భగవంతుడి ముందర అర్పణం చేసేసి తేలికగా పడుకున్నాము అంటే భగవంతుడి స్మృతిలో ఫ్రెష్ గా లేవచ్చు ఉదయం. ఇక్కడ ఫిజికల్ గా కాదు చెప్పడం, మెంటల్లీ బరువు ఇవ్వడము అంటే ఎలాగా, ఆలోచన చేయండి బెడ్ మీద పడుకునే ముందే, సకారాత్మక ఆలోచనలు చేయండి 3 నిమిషాలు, అప్పుడు దూరంగా మనం స్ట్రెస్ అంతా దూరం అవుతుంది, టెన్షన్లు దూరం అవుతాయి, హాయిగా ఉంటాం, పీస్ఫుల్ గా ఉంటాం, శాంతియుతంగా. మరి ఉదయం ఏం శ్రేష్టంగా దివ్యంగా మంచి సంకల్పం చేస్తూ 4 గంటలకు లేచేకి వీలవుతుంది, అలారం అవసరం లేదు, ఈజీగా లేవచ్చు, బరువు ఉండదు కాబట్టి తేలికగా ఉండే కారణంగా ఆనందంగా లేవచ్చు 4 గంటలకి. అయితే మెయిన్ మన సంకల్పాలను కంట్రోల్ చేసుకునే శక్తి ఖచ్చితంగా రావాలి. మీరు ఇక్కడ నుంచి వెళ్తారు కదా, ఏం చేస్తారు జీవితంలో, సదా ఖుషీగా ఉండాలి. మరి ఇంటికి, ఇంట్లో చాలా సమస్యలు పరివారంలో ఉంటాయి, ఆఫీసులో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, అప్పుడు సంతోషం తగ్గుతుంది, మరి ఏం చేస్తారు, ఏం చేస్తారు అప్పుడు ఖుషి తెచ్చుకునేకి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ముందే ఇప్పుడు ఆడియో క్యాసెట్స్, ఇక్కడ వీడియో క్యాసెట్స్, ఇక్కడ జరిగినటువంటి క్లాసెస్ తెలుగులో కూడా వస్తున్నాయి, అవన్నీ క్యాసెట్లు తీసుకువెళ్ళండి. ఇక్కడ అనేకం క్యాసెట్స్ కూడా ఉన్నాయి, పాటలు ఇవంతా. ఖుషి అనేది ఎక్కువ అవుతుంది, మూడ్ ఆఫ్ అనేది వెళ్ళిపోతుంది. మొత్తం ఇక్కడంతా ఎప్పుడు లెక్చర్స్ ఇస్తూ ఉన్నారో అవంతా రికార్డ్ అవుతుంది. ఈ లెక్చర్స్ రికార్డ్స్ అంతా మీరు తీసుకుని వెళ్ళండి, మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. రకరకాల అభిప్రాయాలంతా ఇక్కడ తెలియజేయబడ్డాయి కదా, అవన్నీ మీరు వింటూ ఉన్నట్లయితే మీ జీవితంలో మళ్ళీ ఆనందం తీసుకొచ్చే వీలవుతుంది. మీరేం చేయాలి ఇక్కడ నుంచి వెళ్లేక ముందర? తీర్థస్థానాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అవసరమైనటువంటి వస్తువు అక్కడ యాద్గార్ ఏమైతే ఉంటుందో అవి తీసుకుని వెళ్తారు కదా. ఆ విధంగా మన లోపల చాలా శక్తులు, ఖజానాలు. మనం కూడా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లి వెళ్ళే లోపల ఏం చేయాలి అంటే, మొత్తం శక్తులంతా ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి, ఖజానాలు ఉన్నాయి. అవన్నీ ఏవైతే తెలుసుకుంటూ ఉన్నారో వాటినంతా మనము బాగా అర్థం చేసుకుని ఆలోచనలోకి తీసుకొస్తూ విచారణ చేస్తూ బయటికి తీసుకొచ్చే ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు కోపం ఉంది అనుకోండి, ఇప్పుడు పోయేక ముందర ఏం చేస్తారంటే, మీరు రాసేసి నాలో ఈ క్రోధం నాకు ఉంది, నేను జయించలేకపోతున్నాను, ఇది నాలో రాకుండా ఉండాలి అని చెప్పి మంచి మనసుతో రాసుకొని భగవంతుడి ముందర అక్కడ పెట్టి వెళ్ళండి. అప్పుడు మీకు గుర్తు ఉంటుంది, మీకెప్పటికీ మీ లోపం దూరం అయిపోతుంది. ఎందుకంటే మీరు ఒకటి భగవంతుడి సహాయము దొరుకుతుంది, మనం రాసి ఆయన దగ్గర ఉంచినందుకు హెల్ప్ చేస్తారు, ఇంకొకటి మీకు గుర్తు ఉంటుంది కదా మనం తప్పు చేయకూడదు అనుకున్నాం అక్కడ అనేది. ఇది పెద్ద తల, ఇది ఆలోచనల పుట్ట. కానీ ఏం చేయాలి? మహాన్ ఆలోచనలు చేయాలి, శ్రేష్టమైన ఆలోచనలు చేయాలి, భగవంతుడి గురించి ఆలోచనలు చేయాలి, కళ్యాణకారి ఆలోచనలు చేయాలి. మీరు ఎక్కడ ఏం విషయాలు ఒకవేళ వినాల్సి వస్తే వింటే కూడా ఎలా ఉండాలి? కంట్రోల్ చేసుకునే తత్వం ఉండాలి, అడ్జస్ట్ చేసుకునే గుణం ఉండాలి. చిన్న కళ్ళే ఏ విషయానికి? కర్మయోగానికి గుర్తు. కర్మ చేయండి, కళ్ళతో యోగం పని చేయాలి కదా. పని చేయాలి అంటే కళ్ళు ఉండాలి, అన్ని చేయడానికి కళ్ళు ఉండాలి కదా చూడ్డానికి. కానీ కళ్ళతో చూస్తూ పనులు చేస్తూ కూడా భగవంతుడి మనతో మనస్సును జోడించండి, తలంపులో చేయండి. ఇప్పుడు నాలుక ఉంది, ఇది భగవంతుడు ఏం దీనికి శ్రీమతం ఇస్తారు అంటే, చెడు మాట్లాడుకు, ఇంకొకటి అది ఒకటి చెవులు చెడు వినకు, తక్కువ మాట్లాడాలి, కడుపు ఉంది పెద్దగా, ఇదేమిటి గుర్తు? సమానేకి అంటే ఇముడ్చుకోవాలి, అన్ని ఏ విషయాలన్నా వినని చూడని అవన్నీ లోపల జీర్ణించుకోవాలి, ఇముడ్చుకోవాలి. దాని గురించి మళ్ళీ చింత మాటలు మాట్లాడడం ఇవంతా ఉండరాదు. సమాయించుకునే శక్తి అంటే శిబిరానికి వచ్చారు యోగ శిబిరానికి అంటే ఏది మీకు ముఖ్యమైనవో అవి చెప్తూ ఉన్నాం. డైరీ పెన్ను తెచ్చుకోవాలి మీరు, ఇక్కడ రాసుకుంటే చాలా ఉపయోగపడతాయి, ముందుకు ఉపయోగం, ఇవన్నీ ఉపయోగపడే విషయాలు కాబట్టి. ఎప్పుడు మీరు ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క పాయింట్ తీసుకొని చదివినట్లయితే మళ్ళీ గుర్తుకొస్తాయి, చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ కాఫీ ఉంది, దాంట్లో పాలు, చక్కెర, కాఫీ పొడి ఈ విధంగా అక్కడ ఉంచి అక్కడ ప్రొఫెసర్ దగ్గర వెళ్ళిపోయింది ఆమె, అప్పుడేమవుతుంది? ఒక చిన్న బిడ్డ, 2-3 సంవత్సరాల బిడ్డ ఇక్కడ వచ్చింది, చక్కెర వేసింది 1 స్పూను, 2వ స్పూన్ వేసింది పాల్లో, 3 వేసింది, 4 వేసింది స్పూన్లో. ఆయన ప్రొఫెసర్ చదువుతూనే ఉన్నాడు, చదువుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అమాయకంగా చెప్పింది, చాలా మధురంగా ఉంది, లోపల ఉండిపోయింది, కలపలేదు స్పూన్తో. బిడ్డ చెప్పింది, పైన తాగు, ఏమి చక్కెరే లేదు, స్వీటే లేదని. ఎందుకంటే చక్కెర అంత లోపల ఉంది, అంత స్వీట్ లేదు. మరి కలిపాడు, చూపించాడు, చాలా స్వీట్ గా ఉంది. ఇదందరికీ వర్తిస్తుంది జీవితంలో. ఎందుకంటే మీకు చాలా మధురమైనటువంటి చక్కెర లాంటి మాటలంతా మీకు పడుతూ ఉన్నాయి. ఈ 3 రోజులు ఉషాబెన్ క్లాస్ విన్నారు, గీతాబెన్ క్లాస్ వింటారు, షీలోబెన్ క్లాస్ విన్నారు, షుగర్ ఏమో పడింది దాంట్లో. కానీ ఎప్పుడు స్వీట్ మీ జీవితం తయారు కాదు అంటే ఇన్ని మాటలు వింటూ కూడా మీరు కలపలేదు. కలపకపోతే పై పైన కాదు, లోపలంతా స్టడీ చేయాలి కదా, విచారణ చేయాలి ఈ విషయాలు విన్నటువంటివంతా. కాబట్టి నెక్స్ట్ పీరియడ్ మీరు వచ్చినప్పుడు డైరీ పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి విషయాలంతా. అప్పుడు ఒక నిమిషం రెండు నిమిషాలు ఎప్పుడు చదువుకుంటే కూడా మీ జీవితంలో ఖుషి అనేది తీసుకొచ్చేకి వీలవుతుంది. ఆల్వేస్ వెళ్ళప్పుడు మనం హ్యాపీగా ఉండేకి వీలవుతుంది. శాంతి ఆనందము అనుభవించగలుగుతాం. ఓం శాంతి, ఓం శాంతి.